विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। सद्गुरువులకి నమస్కారం చేసుకుంటూ 33వ రోజు ప్రవచనంలో అప్పుడే మనం అడుగుపెట్టాం, మైత్రేయుడు నిజమైన శిష్యుడు, గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎరిగినవాడు, వినయంతో పరాశర మహర్షి పాదాలు పట్టుకుని ఈ హనుమద్వైభవం అంతా వింటున్నాడు. ఆయన ఎంత విన్నా ఇంకా 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 సంతృప్తి కలగడం లేదట ఆయనకి. అమృతం కంటే ఈ అమృతం బాగుందన్నాడు ఆయన. సుధాం పిబన్ ఏకయేవ నరస్యాత్ అజరామరహ, ఎవడైనా అమృతం తాగితే తాగినవాడు ఒక్కడే ముసలితనము చావు ఈ రెండూ లేకుండా ఉంటాడు. జరామరణములు లేకుండా చేసేదానికి అమృతం అని పేరు. కానీ హనుమత్ కథామృతం కుర్యాత్ కులమేవా అజరామరం, హనుమంతుని కథ అనే అమృతం తాగితే వంశమంతా అజరామరం అవుతుంది. తానొక్కడే కాదు, వాడి కుటుంబం అంతా అందరినీ అనుగ్రహిస్తుంది, అందరినీ అజరామరుల్ని చేస్తుంది, అనగా శాశ్వతంగా వారికి సద్గతులని ప్రసాదిస్తుంది. అంత గొప్ప హనుమత్ కథ వినే కొద్దీ ఇంకా శరీరం పొంగిపోతున్నది. విజయుడని ఒక మహారాజు గారు 24వ కృతయుగ త్రేతాయుగాల సంధిలో ఉండేవాడని విన్నాం. ఆ మహానుభావుడు చాలా కాలం జీవించాడని, ఆయన కూడా హనుమద్భక్తుడని విన్నాను. ఆయన కథ ఏమిటి అని మైత్రేయుడు పరాశరుణ్ణి అడిగితే అప్పుడు పరాశరుడు చెప్పాడు, పూర్వం చంద్రకోణము అని పేరు కలిగిన ఒక నగరం ద్రావిడ దేశంలో ఉండేదంటే ఇప్పుడు తమిళనాడులో ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మనం కుంభకోణం అంటున్నాం, కానీ అసలు పేరు చంద్రకోణం. చంద్రకోణం పోయి కుంభకోణంలోకి వెళ్ళింది. కుంభకోణం అనే శబ్దాన్నే మనం లేనిపోయిన అర్థంలోకి ఈ మధ్యకాలంలో లాగేశారు, కానీ అది బాగా పురాణ ప్రసిద్ధికి ఎక్కిందనమాట. నేను ఒకప్పుడు అవధానంలో లంబకోణానికి కుంభకోణానికి తేడా ఏమిటంటే లంబకోణమునకు 90 డిగ్రీలు కుంభకోణములకు కొలత లేదు అన్నాను ఎప్పుడు అవధానంలో. కానీ నిజానికి అసలు కుంభకోణం గొప్ప క్షేత్రం. అది అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారాణస్యాంకృతం పాపం కుంభకోణే వినశ్యతి అని అగ్నిపురాణం చెబుతున్నది. మనకి కొన్ని శ్లోకాలు రాను 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 ప్రింటింగ్ కూడా చేయడం మానేస్తున్నారు. కానీ ఎక్కడైనా ఏ గుంటూరులోనో విజయవాడలోనో ఏలూరులోనో ఇటువంటి చోట్ల చేసిన పాపాలు పోవడానికి మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్రలకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని హాయిగా స్నానం చేసి అక్కడున్న దేవతల దర్శనం చేసుకుంటే అప్పుడు మనకి ఇళ్లల్లోనూ మన ఊళ్ళల్లోనూ చేసిన పాపాలు పోతాయి. అన్యక్షేత్రీయకృత పాపం అంటే ఆయా గ్రామాలలో చేసినటువంటి పాపాలు అన్నమాట. అవి ఎక్కడ పోతాయి? పుణ్యక్షేత్రాల్లో పోతాయి. తీరా పుణ్యక్షేత్రానికి వెళ్ళాక కూడా పాపం చేస్తేను. ఎంత మానవులంటే మనలాంటి వాళ్ళం పుణ్యక్షేత్రాలకి వెళ్ళి పుణ్యం మూట కట్టుకోవడం ఎలా ఉన్నా అక్కడ కూడా లేనిపోని పాపాలు చేసి కొత్త పాపాలు మూట కట్టుకుంటూ ఉంటారట. ఏదో ఒక దురదృష్టవశాత్తు వారి వారి పూర్వజన్మ కర్మ వల్ల పుణ్యక్షేత్రాలలో కూడా పాపం చేస్తే అప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం ఎక్కడ పోతుంది అంటే వారాణస్యాం వినశ్యతి. వారణాసికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి భక్తితో దర్శనం చేసి అభిషేకం చేసుకుంటే ఆ పాపం పోతుంది. వారాణస్యాంకృతం పాపం మళ్ళీ వారణాసిలో చేసిన పాపం ఇటు వారాణస్యాం వినశ్యతి మళ్ళీ వారణాసిలోనూ పోతుంది. వారణాసి ఒకవాడు వెళ్ళలేకపోతే పొరపాటున వారణాసిలో పాపం చేసిన వాడు తిరిగి మన దేశానికి వస్తే అప్పుడేం చెయ్యాలి అంటే దానికి ఏం చెప్పారు? కుంభకోణే వినశ్యతి. వారణాసికి మళ్ళీ వెళ్ళలేకపోతే కుంభకోణానికి వెడితే ఈ పాపం పోతుంది. అంత గొప్ప క్షేత్రం కుంభకోణం అంటే. ఒకనొకప్పుడు సూర్యచంద్రులు ఇద్దరూ ఏకధాటిగా 1000 సంవత్సరాల పాటు కుంభకోణంలో మహాతపస్సు చేశారు, ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ ప్రాంతానికి వెడితే ఒకేసారి సూర్యచంద్రులు ఇద్దరినీ ప్రతిష్ఠించిన పుణ్యం వస్తుంది. నిజానికి సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఎవరికి దర్శనం ఇవ్వరు, ఎందుకంటే సూర్యుడేమో పగలు చంద్రుడు రాత్రి ఉంటారు. ఇద్దరూ ఒకేసారి ఎదురెదురుగుండా ఉండడం అసంభవం అన్నమాట. అయితే సూర్యుడు పడమరుంటే చంద్రుడు తూర్పున కనపడతాడు, లేదా సూర్యుడు తూర్పునుంటే చంద్రుడు పడమర కనపడతారు. ఇద్దరు పక్క పక్కన అతుక్కుని కూర్చుని కనపడడం జరగదు. జరిగితే దానికి అమావాస్య అని పేరు. అది దేవతలు తప్ప మనలాంటి వాళ్ళని చూడలేం ఆ రేఖల్ని. కానీ కుంభకోణానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒకేసారి అమావాస్య నాడో పర్వదినన్నాడో సూర్యచంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు వారిని దర్శనం చేసుకుని వారి పాదాలని స్పర్శించి వారిని పూజించడం వల్ల వచ్చే మహాపుణ్యం వస్తుంది. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని చాలా కాలం పాటు 24వ త్రేతాయుగం ప్రారంభమవుతున్న కాలంలో విజయుడు అని పేరు కలిగిన ఒక భక్తుడు పరిపాలించాడు. ఈ విజయుడు కూడా సామాన్యుడు కాదు. ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధాకృత రెండుగా విభజించుకున్నాడు. ఆ రెండు రూపాలు ఒకటి నరుడుగా ఒకటి నారాయణునిగా ప్రసిద్ధికెక్కాయి. ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా అమాంతంగా వెళ్ళి బదరీక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో తపస్సు చేశారు. 5000 పూర్ణం 5 వర్ష సహస్రాన్ని సంపూర్ణముగా 5000 సంవత్సరాల కాలం నరనారాయణులు బదరీలో తపస్సు చేశారు. ఆ తపస్సుకి శివుడు మెచ్చుకుని మీ ఇద్దరూ నా అంత గొప్పవాళ్ళు అవుతారు, ఎప్పుడైనా యుద్ధం జరిగితే నన్ను కూడా యుద్ధంలో జయించే శక్తి మీకు ఇచ్చాను అన్నాడు. శ్రీమన్నారాయణుడు గనక విష్ణుమూర్తి గనక ఆయన ఏమి అహంకారం చెందడు, ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయన మహాయోగి జగద్వ్యాపకుడు. కానీ పక్కనున్నవాడు మానవుడు, నరుడంటే మన జీవులకి ప్రతీక శిష్యులకి ప్రతీక. ఈ నరుడికి మాత్రం క్రమంగా కొంచెం అహంకారం వచ్చింది, నా అంత గొప్పవాడు ఎవడో ఉండడు అని. ఇది రాగానే పక్కనున్న నారాయణుడు ఒక రోజున ఏమన్నాడో తెలుసా, నాయన నువ్వు నాలో సగభాగానివి, నీకు కూడా ఈ అహంకారం వచ్చిందంటే నీ పక్కన ఉండడం నా తప్పు. ఈ క్షణమే నిన్ను శపిస్తున్నాను. భూలోకంలో కుంభకోణ క్షేత్రానికి చంద్రకోణం అని పేరుంటుంది. అక్కడికి వెళ్ళి ఓ మహారాజ వంశంలో పుట్టు, అక్కడికి వెళ్ళి కోరికలతో అలమటించు అనగానే బొల్లు అని ఏడ్చాడు. మామూలుగా దేవడం భోరుమని ఏడ్చాడు, గొల్లుమన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. నారాయణ నిన్ను విడిచి ఉండలేను బాబోయ్, మనిద్దరం చెరిసగం వాళ్ళం. అందులో జీవులు పరమాత్మకు దూరం అయితే తహతహలాడిపోతారు, ఎన్ని సాధనలు చేసినా జీవుడు మళ్ళీ పరమాత్మను పొందలేడు. ఈ జీవాత్మకున్న పెద్ద లక్షణం ఏమిటంటే మానవ శరీరం ధరించగానే తానెవడో మర్చిపోతాడు. ఈ మానవ శరీరం యొక్క లక్షణం చాలా ప్రమాదకరమైన లక్షణం. ఇందులోకి రాగానే అహంకారం వస్తుంది, మమకారం వస్తుంది, ధనాశ వస్తుంది, జీవితాశ వస్తుంది. ఈ ఆశలలో పడి వ్యర్థుడైపోతాడు. ఇతన్ని ఇంకెవరూ రక్షించలేరు. ఒక్కసారి నీకు దూరం అయ్యానా మళ్ళీ నిన్ను చేరగలనో లేదో, ఎప్పటికి చేరతానో తెలియదు. రోజు ఏదో ఒక కష్టంలో అల్లాడిపోతాం మానవులం అంటే వద్దు బావోయ్ వద్దు ఈ మానవ జన్మ, నన్ను అనుగ్రహించమంటే ఆ సమయంలో నీకు ఒక ఉపకారం జరుగుతుంది. నీకు శత్రువుల్ని జయించి సామ్రాజ్య వ్యాప్తి చేసి కీర్తి పొందాలి అనే ఒక కోరిక వస్తుంది. అప్పుడు గర్గుడు అనే ఋషి నీకు కనపడతాడు. అతడు హనుమంతుని మహామంత్రం నీకు ఇస్తాడు. ఆ హనుమన్ మంత్ర ప్రభావంతో నువ్వు మహర్జాతకుడు అవుతావు, ఇక నీ జాతకానికి కొత్త మలుపు తిరుగుతుంది పొమ్మన్నాడు. దాంతో నరుడే ఈ చంద్రకోణ మహారాజు గారి వంశంలో విజయుడు అనే పేరుతో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ధనుర్విద్యా నైపుణ్యం బాగా పెంపొందించుకుని శత్రువుల్ని జయించడం మొదలెట్టాడు. క్రమంగా ఇతనికి కోరిక బాగా పెరిగింది ఈ దక్షిణ దేశపు రాజుగారికి. నన్ను మించిన వీరుడు ఈ చరాచర జగత్తులో ఉండకూడదు, ఈ ప్రపంచాన్ని నేను జయించాలి, జయించిన సామ్రాజ్య వ్యామోహం ఉండకూడదు, మళ్ళీ జయం కావాలనే కోరికే తప్ప జిగీష ఉండాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సామ్రాజ్యం మీద మళ్ళీ వ్యామోహం ఉండకూడదు. ఇలా అనుకుని నేను ఈ ప్రపంచాన్ని జయించాలంటే దానికి తగిన శక్తి కావాలి, శక్తి కావాలంటే గురువును ఆశ్రయించాలి, గురోరంజన్న విద్యతే అనుకుని బయలుదేరాడు. ఈయన అదృష్టవశాత్తు శ్రీకాళహస్తి ప్రాంతం దగ్గర గర్గాచార్యులు వారు వచ్చారు. గర్గుడు చాలా గొప్పవాడు, జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో ఇంకంత గొప్పవాడు లేడు. కృతయుగంలో యదుమహారాజు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ శ్రీకృష్ణుడికి పేరు పెట్టేంతవరకు యాదవులకు ఆయనే కుల పురోహితుడు. ఇద్దరున్నారు మహానుభావులు, ఒకరేమో చంద్రవంశానికి పురోహితులుగా, ఒకరేమో సూర్యవంశానికి పురోహితులుగా. సూర్యవంశానికి వశిష్ఠ మహర్షి ఎప్పుడో వైవస్వత మనువు కాలం నుంచి లవకుశుల వరకు ఉన్నాడు, తర్వాత ఆయనకి పౌరోహిత్యం విడిచిపెట్టేశాడు. గర్గాచార్యుడు కూడా చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడి కొడుకు పురూరవుడు, పురూరవుడి కొడుకు నహుష చక్రవర్తి, నహుష చక్రవర్తి కుమారుడు యయాతి, యయాతి మహారాజు గారికి నలుగురు కొడుకులు, అందులో పెద్దవాడు యదువు. ఈ యదువుకి రాజ్యార్హత లేకుండా యయాతి మహర్షి శపించాడు యయాతి మహారాజు గారు. అప్పటి నుంచి యదు వంశస్థులంతా బృందావన ప్రాంగణానికి వచ్చి వ్రజభూమిలో గోపాలనతో బతకడం మొదలెట్టారు. ఆ యదువుకి పురోహితుడిగా చేరాడు గర్గుడు. ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్తలందరిలోకి గొప్పవాడనమాట. అందుకే పోతన గారు కూడా ఆయన గురించి జ్యోతిష్ శాస్త్రులకెల్ల మేటరివి తేజోమూర్తివి ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపునాపల్కు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే. నువ్వు జ్యోతిష్శాస్త్రం చదువుకున్న వాళ్ళందరిలోకి గొప్పవాడివి, తేజస్యాలివి, ఎక్కడికి వెళ్ళినా నీ పేరే వినబడుతున్నది, బ్రహ్మజ్ఞానివి అని స్వయంగా నందచక్రవర్తి పొగిడాడు ఆయన్ని. ఆయన అంతటి మహాత్ముడు లేడు, ఆయన అడుగు పెడితే చాలట జాతకం అలా చూసి చూడగానే చెప్పేయగలడు. ఆయన చెప్పాడంటే తిరుగుండదు. ఎవడికైనా దరిద్రపు జాతకం ఉంటే కూడా అది ఎలా మార్చాలో దానికి తగిన మంత్రాన్ని కూడా అనుష్ఠానంగా అందించే గొప్ప వ్యక్తి ఆయన. ఆ మహానుభావుడు అదృష్టవశాత్తు వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వచ్చాడు. సువర్ణముఖిలో స్నానం చేసి కాళహస్తీశ్వర దర్శనానికి వెడుతూ ఉంటే ఈ విజయ చక్రవర్తి ఆయన పాదాలకు నమస్కరించాడు. అయ్యా మహాత్ములు, మీరు ఎప్పుడో వస్తారని నాకు తెలుసు, మా పెద్దలు చెప్పారు, మహాత్ములైన మీ దగ్గరకు వచ్చాను, మీ పాదస్పర్శతో నా జన్మ చరితార్థమైంది, ధన్యుండయ్యాను, నాకు మంచి మంత్రం ఇవ్వండి. ఆ మంత్రం కూడా ఎందుకు అడుగుతున్నానో తెలుసా, నాకు విజిగీష ఎక్కువ, అందరినీ జయించాలని కోరిక. జేతుం ఇచ్చా జిగీష, జయించాలి అనే కోరికకి జిగీష అని పేరు అన్నమాట. జిగీష అంటే జయించాలనే కోరిక, మామూలు జయం కాదు, సునాయాసంగా ఎటువంటి శత్రువునైనా జయించాలి, అటువంటి విజిగీష ఎక్కువ నాకు. శత్రు సంహారం చేసి ప్రపంచమంతా నా పాదాక్రాంతం చేసుకున్నాననే తృప్తితో శరీరం విడిచిపెట్టాలి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, ఇతడు ఎవరో తెలుసు కదా, నరుడే ఇలా పుట్టాడని తెలుసు కనుక నీకు ఒక గొప్ప మహామంత్రం ఇస్తున్నాను, అది 8 అక్షరముల మంత్రం. ఆ హనుమత్ అష్టాక్షరీ మంత్రం నువ్వు రోజుకి 1000 పర్యాయముల చొప్పున 40 రోజుల పాటు చెయ్యి. ఓ మంచి హనుమంతుని విగ్రహాన్ని పెట్టుకో, అది కూడా పంచలోహ విగ్రహం పెట్టుకో. దానిని రోజు మంజుసూక్తంతో పంచామృతాలతో అభిషేకం చేయి. మంజుసూక్తం చదువుతూ పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నేనిచ్చిన మహామంత్రాన్ని నిత్యం 1000 పర్యాయములు అనుష్ఠానం చెయ్యి. అలా ఒక మండల దీక్షతో చెయ్యి. 1 ఏప్రిల్ 29వ తారీఖు నుంచి జూన్ 7 వరకు చేసి 40 రోజులు, ఇక చాలు నీకు మహర్జాతకం వచ్చేస్తుంది అని ఓం ఓం హనుమతే నమః అని మంత్రం ఇచ్చాడు. 2 పర్యాయములు ఓంకారం ఉండాలన్నమాట దీనికి, ఈ మంత్రానికి. అదే దాని విశిష్టత. ఇదేం చేస్తుందో తెలుసా, శత్రుజయము ఇస్తుంది, దాంతోపాటు భవిష్యత్తులో అతడికి పునర్జన్మ లేకుండా చేసే ఉత్తమ జన్మ ఇస్తుంది. ఒక గొప్ప ఉత్తమ జన్మ ఇచ్చి ఆ జన్మ తర్వాత అతని చరితార్థుణ్ణి చేస్తుంది. ఈ మంత్రం చేయమనగానే ఆయన చాలా సంతోషపడి, ఎప్పుడు గురువుగారికి చేతులు మార్చి నమస్కారం చేయాలి, మంత్రం ఇవ్వగానే ఎవడైనా గురువుకి పాద నమస్కారం చేయాలి. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, పురాణవేత్తకి, బ్రహ్మవేత్తకి, మంత్రవేత్తకి కనబడగానే పాద నమస్కారం చేయటం మహాయోగం. కాళ్ళు ముట్టుకున్నా ముట్టుకోపోయినా అక్కడ రెండు చేతులులాగా చాగిలబెట్టి నమస్కారం చేస్తే వాడి పాపాలు పోతాయి. వాడు ఇంత పిల్లాడైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు అజ్ఞానంతో ఒక్కోసారి మనం అబ్బో నేను వాడు చిన్నవాడు, నేను పెద్దవాడిని, ఇలాంటి కబుర్లు చెప్పకండి. నీకు ఎన్నేళ్ళు వచ్చినా గురువు గురువే, గురువు ముందు ఎవరైనా బలాదు. రే బాలాదపి, చిన్న బాలుడైనప్పటికీ కూడా అటువంటి వాడు చెబితే మంచి మాటే వినమన్నారు. సుభాషితం బాలాదపి సుభాషితం. ఇంకా ఈ విషయం మనకు అర్థం కాదేమోనని నన్నయ్య గారు చిన్న పద్యంలో బాలుడయ్యును పూజ్యుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మడు చిన్న పిల్లాడైనా వాడు పూజ్యుడే, ఇక పండితుడైతే చెప్పేక్కర్లా, గురువు అయితే వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే అన్నారు. అంతే, గురువుకి వయస్సుతో సంబంధం లేదు, గురువులకి ఏ విశేషాలతోటి అవసరం లేదు, ఆయన మంత్రవేత్త జ్ఞాని అంతే, నమస్కారం చేయటమే. అందుకని ఈయన నమస్కారం చేసి అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరి ఎక్కడ అనుష్ఠానం చేస్తే తొందరగా ఫలిస్తుందా అనుకున్నాడు. వెంటనే ఆయనకి కాళహస్తి పక్కనే సప్తగిరులున్నాయిగా ఏడు కొండలవాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ అంజనాద్రి దగ్గర హనుమంతుని యొక్క మహావిగ్రహం ఉన్నది. ఆ రోజుల్లో కూడా, ఇప్పుడంటే సిమెంట్ విగ్రహం పెట్టారు కానీ ఆ రోజుల్లో ఒక శిలామూర్తి ఉండేది. అక్కడికి వెళ్ళి పంచలోహ విగ్రహం, గురువుగారు చెప్పినట్టు ఆ శిలా విగ్రహం దగ్గర పెట్టాడు. సాధారణంగా గుళ్ళు ఉత్సవమూర్తులు కూడా పెడతారు కదా, సీతారామ లక్ష్మణులు శిలామూర్తులున్నా మళ్ళీ దానికి ముందేమిటి, కళ్యాణాలు చేయించడానికి వీలుగా, బయటికి తీసుకురావడానికి వీలుగా ఉత్సవమూర్తులు ఉంటాయి పంచలోహ విగ్రహాలు. అలాగే ఈయన కూడా ఆ సప్తగిరులలో అంజనాద్రి దగ్గర ఉన్న శిలామూర్తి దగ్గర ఒక పంచలోహమూర్తిని పెట్టుకుని భక్తితో మొదలుపెట్టి ఒక శనివారం మొదలుపెట్టి అనుష్ఠానం చేశాడు 40 రోజులు. అందులో సహజంగానే ప్రాంతం గొప్పది, సప్తగిరులకు వెడితే ప్రశాంతత, అక్కడ ఈయన ఎవరు కదిలించేవాళ్ళు లేరు, పైగా మహారాజు, అందువల్ల పరివారం ఎవరిని రానివ్వరు. నిశ్చింతగా ఎవడూ పలకరించేవాడు లేకుండా, ఏ విధమైన సెల్ ఫోన్లు గొడవ లేకుండా అనుష్ఠానం చేసుకున్నాడు ఆయన. 40వ రోజు సూర్యోదయ సమయంలో అరుణోదయ వేళాయా, సరిగ్గా అరుణోదయ వేళ, మంచి కుండలములు ధరించి పసుపచ్చని బట్ట ఒకటి కట్టుకుని కిరీటధారి అయి గదాధారి అయి హనుమంతుడు కనబడ్డాడు. ఒక్కసారి ఆయన శరీరం పులకించింది, ఆనందం తట్టుకోలేకపోయాడు. సహజంగా పూర్వకాలంలో మహారాజులు 64 విద్యల్లో ఆరితేరి ఉండేవారు, చతుషష్టి కళ విధులు వాళ్ళు. అందుకని అప్పటికప్పుడు ఆసువుగా శ్లోకాన్ని రచించి మధురంగా గానం చేశాడు ఆయన. వందే వాయుతనూభవం సుచరితం, వందే జగద్రూపిణం, వందే వజ్రతనుం సురారిదళనం, వందే దయాసాగరం, వందే పంచముఖం సుకుండలధరం, వందే కపీనాంపతిం, వందే సూర్యసుతాసఖం ప్రియఫలం, వందే హనుమత్ ప్రభుం. పరాశర సంహితలోని అపూర్వమైన శ్లోకం ఇది. వాయుపుత్రుడు పరమపూజ్యుడు హనుమంతుని గురించి నమస్కారం చేస్తున్నాను. ఒక్కొక్క వ్యక్తి ఎంత చదువుకున్నా చరిత్ర మంచిది కాకపోతే వాడు గొప్పవాడు కాడు. నీవు పరమ సుచరిత్ర కలిగిన వాడు, శీలవంతుడివి, అటువంటి నీకు నమస్కారం. జగత్తంతా వ్యాపించిన అపార తేజో మండల స్వరూపుడికి నీకు నమస్కారం. వజ్రం వంటి కఠినమైన శరీరం కలిగిన నీకు నమస్కారం. సురారిదళనం, సుర అంటే దేవతలు, వాళ్ళకి అరులు, శత్రువులు రాక్షసులు, రాక్షసుల్ని చీల్చి చెండాడే మహాత్మా నీకు నమస్కారం. దయాసముద్రుడా నీకు నమస్కారం. పంచముఖాలతో చెవులకు కొండలాలు ధరించి కపులకు నాయకుడివై సూర్యసుతయైన సువర్చలకి సఖుడివై తగిన ప్రియఫలాలను అందించే హనుమత్ ప్రభు నీ కొరకు నమస్కారం అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయగానే ఆయన పులకించి, నాయన నీకేం కావాలో కోరుకో అన్నాడు. నా మనస్సు నీకు తెలుసు, నా మనస్సులో ఏముందో అది నెరవేర్చు అన్నాడు ఆయన, లౌకికంగా కోరకుండా. సహజంగా భగవంతుడు కనబడగానే అంత పూర్వం కోరికలన్నీ నశిస్తాయి. అందుకే ఈయన కూడా ప్రపంచమంతా జయించాలి, కీర్తి పొందాలి అని కోరుకున్నవాడు కూడా స్వామివారు కనబడగానే నీ ఇష్టం యథాయోగ్యం తథాకురు, నేను దేనికి అర్హుడనో అది చెయ్యన్నాడు. నాయనా ఇప్పుడు నేను కనబడగానే అలా అన్నావు, కానీ నీవు తపస్సు ప్రారంభించే ముందు, అనుష్ఠానం ప్రారంభించే ముందు నీ మనస్సులో ఏ కోరిక ఉందో నాకు బాగా తెలుసు. ప్రపంచాన్ని జయించాలని కోరిక ఉంది. ఆ కోరిక ఈ జన్మలో నీకు తీరదు. ఎందుకో తెలుసా? ఈ కాలంలో రామచంద్ర ప్రభు అయోధ్యా నగరాన్ని ఇప్పుడే పట్టాభిషిక్తుడే పరిపాలన చేస్తున్నాడు. రామచంద్రుడు ఉండగా రామచంద్రుణ్ణి మించిన ప్రభు మరొకడు ఉండడు, వాడికి విజిగీష కుదరదు. ఎందుకంటే ఒక్క శత్రు నిర్మూలన చేసి మహాసార్వభౌముడిగా కీర్తి పొందవలసిన వాడు రాముడే. ఆయన జగన్నాథుడు, ఆది విష్ణువు ఆయన. అంచేత చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అనే పదం ఆయనకే వెయ్యాలి. ఆయన ఉండగా నీ కోరిక తీరదు. కానీ నీవో నా భక్తుడివి, పదే పదే అనుష్ఠానం చేసి నన్ను ప్రార్థించావు, నీ కోరిక తీర్చాలి. ఈ 24వ యుగం కాకుండా 28వ యుగంలో నువ్వు ద్వాపర యుగంలో అర్జునుడు అనే పేరుతో కుంతిపుత్రుడిగా పుడతావు. అప్పుడు నీకు మహాశక్తులు వస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉంటాడు. మొత్తం ప్రపంచం జయిస్తావు. కురుక్షేత్రం అనే రణరంగంలో నిలబడి నీ ఒక్కడివే మహావీరులైనటువంటి ధనుర్ధారులైన వాళ్ళని పడగొడతావు. నువ్వు సామాన్యుడివి కాదు, పూర్వకాలంలో విష్ణువులో సగభాగం నరుడివి. అప్పుడు కూడా మళ్ళీ నా దర్శనానికి వస్తావు, నేను నీకు సాయం చేస్తాను, నీ జెండా మీద ఉండి యుద్ధరంగం అంతా చూస్తాను. ఎక్కడ ఏమోలేం జరిగినా సరే నీకెందుకు, నీ వెంట ముగ్గురు ఉంటాం యుద్ధరంగంలో. ఒకటి, నువ్వు బాణం వేసినప్పుడల్లా బాణం మీద నాకు మూలకారకుడైన శివుడు ఉంటాడు, జెండా మీద అండగా నేనుంటాను, ఇక ముందు అండగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఇంకేంటాడు యోగం ముగ్గురు ఉండగా? ఆ యోగం ఉంటే అర్జునుడు కాదు ఎవరైనా సరే మనం తరించవచ్చు అనమాట. కారణజన్ముడు గనక ఇంత మహాయోగాన్ని అర్జునుడికి ఆనాడే విజయుడిగా ఉండగా 24వ త్రేతాయుగంలో హనుమంతుల వారు వరమిచ్చారు. ఆయన సంతోషించాడు, వెంటనే ఇంటికి వచ్చాడు. ఆయుష్ ఉన్నంతకాలం హనుమంతుడి విగ్రహాల్ని ప్రతిష్ఠించి, ఇప్పటికి కూడా కుంభకోణంలో విజయుడు ప్రతిష్ఠించిన హనుమంతుని ఆలయం ఉన్నది. శిథిలావస్థకు వచ్చాక ఎప్పటికప్పుడు అనేక యుగాలు మారుతూ ఉంటాయి కనుక విగ్రహం మారదు. దానికి ఉన్నటువంటి ఆలయ నిర్మాణాలు మాత్రం మారే. ఈ మధ్యనే కుంభకోణానికి వెళ్ళాం మేము, 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళాం. కంచిలో మా అదృష్టవశాత్తు, అన్ని మంచి ప్రదేశాలు కదా, కంచిలో శివపురాణ సప్తాహం చేస్తూ తిరుగు ప్రయాణంలో ఇంచుమించుగా కుంభకోణం వంటి అన్ని క్షేత్రాలు చూశాం. అక్కడ ఈ హనుమంతుడు చూశాను, పొంగిపోయాను. ఇంకో యోగం చెప్పమంటారా, పరమేశ్వరుడు ఈ జన్మకు కొన్ని వరాలు ఇచ్చాడు. దానికి గల కారణం ఆయన అనుగ్రహం తప్ప మా యోగ్యతను మేము ఎప్పుడు అనుకోం, పౌరాణికులు ఎప్పుడు మేము గొప్పవాళ్ళం అనుకోం, అది పరమేశ్వరుడు అనుగ్రహం. పురాణం జరుగుతోంది. ఒక రోజున ఆ అమ్మవారు కంచికామాక్షి ఆలయంలో అయ్యేదాకా పక్కన విజయేంద్ర సరస్వతులు వారు ఉపన్యాసం చివరిదాకా కూర్చుని అప్పుడు ఆశీర్వదించి మళ్ళీ నన్ను స్వయంగా తీసుకెళ్లి పీఠంలో గంటన్నరసేపు కార్యక్రమం చేశారు. ఆ రోజున నాతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ చాగంటి పార్థసారథి గారు ఇక్కడే ఉన్నారా, నాతో పాటు అప్పుడు వచ్చారా, మీరు కంచి వచ్చారా? అది ఆ చాగంటి వారు కూడా వచ్చారు నాతో పాటు, అంటే ఈయన పార్థసారథి గారు. మహాయోగం అన్నమాట. అసలు ఆ పూట ఆయన అన్నది ఏమిటో తెలుసా, అమ్మవారి యొక్క దేవ్య అపరాధ క్షమార్పణ మీద స్తోత్రం మీద ఆ రోజు ప్రత్యేకం వ్యాఖ్యానం చేశాను. చితాభస్మాలు అయిపోయిన శ్లోకం విజయేంద్ర సరస్వతులు వారు అలా అంతసేపు కూర్చుని తన్మయత్వంతో విని స్వయంగా తీసుకెళ్లారు. అప్పుడప్పుడు అనుభూతులు అలాంటివి బాగా ఉండిపోతాయి. ఎందుకంటే ఇటువంటి మహాత్ములు సద్గురువులంతా కూడా నడిచే దేవతలు వాళ్ళు. భూమండలంలో మన అదృష్టవశాత్తు కొన్ని దివ్యపీఠాలు ఉన్నాయి, వాళ్ళంతా ఈ భూమిని ఉద్ధరిస్తున్నారు. ఎప్పుడో వశిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు రాముడి కాలంలో ఉన్నట్టే ఈ యుగంలో వశిష్ఠుడు వారిలాగా మరొక పక్కన జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారు లాంటి వాళ్ళు, మరో పక్కన వామదేవుడు ఇలాంటి వాళ్ళలాగా కంచి పీఠాధిపతులు, ఇలా ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. అందరూ మహాత్ములు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడూ కూడా ఋషుల్ని ఎవరిని కూడా మాట వరుస కూడా ధిక్కరించకూడదు. ఆ ఋషులలో ఉన్న శక్తులు మనల్ని రక్షిస్తున్నాయి. అందుకే నేను తేభ్యో నిత్యం నమో నమః అని ఉదయమే అనుకుంటూ ఉంటాం. యోగులు వాళ్ళు, పరమహంస పరివ్రాజకులు వాళ్ళు, అలాంటి వాళ్ళ శక్తులు మీకంటే మాకు కొంచెం బాగా తెలుస్తాయి. ఒక వ్యక్తి దగ్గరికి వెళితే మేము ఎవరికి పడితే వాళ్ళకి పాద నమస్కారం చేయకూడదు, చేస్తే ప్రమాదం కూడా. మా నమస్కారం అందుకునే అర్హత కూడా వాడికి ఉండాలి. ఎందుకంటే శ్రీశైలం వంటి క్షేత్రాలలో చిన్నప్పుడే శివుడి యొక్క సాక్షాత్కారం పొంది తపస్సు చేయటం వల్ల మాబోటి వాడి నమస్కారం అందుకోవాలంటే అవతలవాడు ఎంత అర్హత ఉండాలో ఆలోచించండి వాడికి. అందువల్ల చెబుతున్న మాట అనమాట, తొందరపడి ఎప్పుడైనా మీరు స్వామీజీలను విమర్శించకండి. వారి శక్తి ఏమిటో మనకి తెలియదు కనుక అలా విమర్శిస్తే మాత్రం వాగ్ధార తగ్గిపోతుంది, ప్రమాదం వస్తుంది, లేని రోగాలు వస్తాయన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడు ఆ కుంభకోణంలో విజయుడు ప్రతిష్ఠించిన ఆలయాన్ని స్వయంగా దర్శనం చేసుకున్నాను. అక్కడ ఒక చిన్న శాసనం ఉన్నది, వాళ్ళకి తమిళం వాళ్ళకి మళ్ళా కాకుండా కొంచెం భాషాభిమానం ఎక్కువ, మనం తెలుగులో మాట్లాడడం. హౌడుయుడు అంటాడు, గుడ్ మార్నింగ్ అంటాడు వాడు నాకు కూడా. ఏమిటి గుడ్ మార్నింగ్, హాయిగా శుభోదయం అనలేడా, నమస్కారం అని అనలేడా? కానీ తమిళులు అలా కాదు, వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. అంత భాషాభిమానం వచ్చి తీరాలి మనందరికీ. భాషాభిమానం అంటే మన భాషని మనం పూజించకపోతే ఎలాగండి? సంస్కృతాన్ని, మాతృభాషని, ఈ రెండింటిని పూజించి ప్రేమించగలిగితే అటువంటి వాళ్ళు మహాత్ములు అవుతారు. లేకపోతే ఎప్పటికీ వాళ్ళు ఎన్ని ఉపాసనలు చేసినా దానికి తగిన ఫలితం అందదు అని ఎప్పుడో పాణిని చెప్పాడు సంస్కృత వ్యాకరణం రాసిన మహానుభావుడు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు చూశాడు. ఆయన కర్ణాటకం వాడి నిజానికి. అయినా మహాత్ముడు ఏమన్నాడు, జనని సంస్కృతంబు సకల భాషలకును, అన్ని భాషలకి జననే సంస్కృతమే, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయన మంచి పద్యం రాశాడు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు కొలిచి ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. తెలుగు అంటే ఏమిటో ఎందుకు అంటున్నానో తెలుసా? దేశమే తెలుగు, నేను తెలుగు వల్లభుణ్ణి, తెలుగు మహారాజుని, నేను కర్ణాటక ప్రభుని చెప్పుకోలేదు ఆయన. నిజానికి ఆయన కర్ణాటక క్షితిరాజు, అయినా సరే ఆయన ఏమనుకున్నాడు, తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ, నేను తెలుగు వాళ్ళలో ఒకండని చెప్పాడండి. ఎంత గర్వంగా చెప్పాడు, తెలుగు ఒకండ అంటే తెలుగు ఒకండ, తెలుగులో ఒకణ్ణి. ఇంకో అర్థం ఏంటో తెలుసా? దాన్ని విడదీస్తే తెలుగు కండ, అన్ని భాషల్లోకి తెలుగే కండ పుష్టి కలిగిన భాషట, తెలుగు కండ, తెలుగు ఒకండ. అందుకని దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. అటువంటి అద్భుతమైన మన భాషలో కొన్ని శాసనాలు తప్పక రాసుకోవాలన్నమాట. అక్కడ ఎందుకు చెప్తానంటే తెలుగులో కాకుండా తమిళంలో ఉంది, అక్కడ పెద్దల ద్వారా తెలుసుకున్నాను. అది విజయుడు నిర్మించిన ఆలయం. ఆలయంలో చాలా కాలం పాటు హనుమంతుడిని ఆయన పూజించాడు. క్రమంగా యుగాలు మారాయి, మళ్ళీ ద్వాపర యుగం వచ్చింది. అదృష్టవశాత్తు కుంతీదేవికి ధర్మరాజు గారి వరం వల్ల, యమధర్మరాజు గారు వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల భీమసేనుడు, ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఆనాటి నరుడు, రెండవ జన్మలో విజయుడు, ఇప్పుడు ఈ జన్మలో అర్జునుడిగా ఆవిర్భవించాడు ఈయనకి. అందుకే మళ్ళీ విజయుడు అని పేరు కూడా ఉన్నది. హనుమంతుడి యొక్క అనుగ్రహంతో విజయం పొందాడు గనక ఆయన. ఆ తర్వాత అశ్వినీ దేవతల అనుగ్రహంతో మాద్రికేమో కవలలు పుట్టుకొచ్చారు నకుల సహదేవులు. మొదట్లో అరణ్యంలో ఉన్నారు, తర్వాత మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళారు తండ్రి చచ్చిపోయాక. ఆ తర్వాత కౌరవ పాండవులకు మధ్యలో ఓ భయంకరమైనటువంటి కలహం పెరిగింది. ఆ కథంతా మనం కాదు, కేవలం హనుమంతుని చరిత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి. ధర్మరాజు గారు పరమ, నిజంగా మామూలుగా అనడానికి వీలేదు, పరమ ధర్మమూర్తి. వాళ్ళ పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు చేసిన పని ఏమిటో తెలిసినా, హఠాత్తుగా రాజ్యాన్ని విడగొట్టేశాడు, రెండుగా అడ్డగోలుగా విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు? ధర్మరాజా, మా పిల్లలతో నీకు పట్టం లేదు కదా, మా పిల్లలు రౌడీలు, నిన్ను ఇక్కడ ఉండనివ్వమంటున్నారు, కాబట్టి నీకు సగం రాజ్యం పంచిస్తున్నాను, అది గదిగదో ఆ కనపడుతున్నది నీది అన్నాడు. అదేమిటి, కేవలం కొండలు గొట్టలు, అక్కడ ఏ ఒక్క నగరం లేదు, ఒక భవనం లేదు, ఒక సంపద లేదు, ఏమీ లేదు. ఒక కొండలతో గొట్టలతో భయంకరంగా ఉన్న ఒక కేకారణ్యం చిట్టడివి తగలబెట్టాడు ఈయనకి. ఎంత దారుణంగా ఉంటుందంటే నాకు ఆదిపురం చదువుతున్నప్పుడల్లా కడుపు తరుక్కుపోతున్నమాట. అయినా సరే కిక్కురు మళ్ళా, తండ్రి నీ చేత్తో ఇచ్చింది ఏదైనా నాకు చాలు, అక్కడికే వెడతాం అని కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక దాన్ని అంతా తగలబెట్టించి ఖాండవనం అంతా కూడా. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మయుణ్ణి పిలిపించి ఒక మహానగర నిర్మాణం చేయించాడు, మయసభ ఏర్పాటు చేసుకున్నారు. ఇంద్రప్రస్థం అంటే అదనమాట. హస్తిన అంటే ఓల్డ్ ఢిల్లీ, ఇంద్రప్రస్థం అంటే న్యూ ఢిల్లీ. అంటే హస్తినాపురం అంతా పాతది, అది వాళ్ళు ఆక్కున్నారు. కొండల్లో గొట్టల్లో బండరాళ్ళని నానాయాతన పడి ఎంతో కష్టపడి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఒక మహానగరంగా మార్చుకున్నారు, అందంగా మార్చుకున్నారన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంద్రప్రస్థం ఇంద్రుడి నగరం అమరావతి కంటే చాలా అందంగా ఉంది అని చెప్పారు. అప్పుడు అంత బాగా తయారు చేయించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు రాజసూయాగం చేశారు, అది మనకు తెలుసు. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. ఆ రాజసూయాగం అయిపోయాక దుర్యోధనుడు హాయిగా ముసుగు పెట్టి పడుకున్నట్టు లేవకుండా, ఎప్పటికీ బయటికి రాకుండా ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే అనుమానం వచ్చింది శకునికి. ఏన్నైనా ఏడుస్తూ పడుకున్నావు, తిండి తినడం లేదు, చిక్కిపోతున్నావు, ముఖంలో అంత రంగు మారిపోయింది, కందుగల పసిడిగా చిన్న కంది వివర్ణమయ్యినట్లు కౌరవు కాయం వందగా. బాగా మలినం కలిగిన బంగారాన్ని కొలిమిలో కాల్చేసి సుత్తి దెబ్బలు కొడితే ఏమైపోతుంది? ఓ రకమైన ఎరుపు రంగులోకి వస్తుంది. అలాంటి ఎరుపు ముఖం అయిపోయింది, నీ ముఖం పాలిపోయి ఏమిటి ఇంత మనస్తాపం పొందుతున్నావేమిటి అని అడిగాడు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, మామయ్య నువ్వు చూచావు పాండవులు తమ స్వశక్తితో కొత్తగా ఒక రాజధానిని నిర్మాణం చేసుకున్నారు, మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు, దేవతల అనుగ్రహంతో విపరీతంగా సంపదలు వచ్చిబడిపోయాయి. ఆ సంపదలను చూచినప్పటి నుంచి నా మనస్సు కొతకొతలాడిపోతున్నది. నీవు చూచి తట్టి సభనే వినంబడదు ఏ యుగంబున. భూవలయంబులో అది అపూర్వము సర్వమనోజ్ఞమిష్ట భోగావకమే క్రియంబడసనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండెల. నువ్వు చూచావు ఒక మహాసభని మయసభని, భూవలయంలో అటువంటి సభ ఎవరి దగ్గరైనా ఉన్నదా? అది అపూర్వం, ఇంతకు పూర్వం ఎక్కడా ఆ సభ ఎక్కడా తయారు చేయబడలేదు, ఎవరు చూడలేదు, అటువంటి సభని పొందినవాడు ఎవడూ లేడు. అంత గొప్ప సభని, అంత సంపదని ధర్మరాజు ఎలా పొందాడు? అగ్నిజ్వాలలా వెలిగిపోయాడు ఆయన, ఉదయిస్తున్న సూర్యుడిలో వెలిగిపోతున్నాడు ఆయన సభామండపంలో కూర్చుని. ఎక్కడెక్కడి మహారాజులు వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి కానుకలు ఇస్తూ ఉంటే ఆ కానుకలన్నీ లిస్టు రాసి లెక్క పెట్టే పోస్ట్ నాకు ఇచ్చారు, దుర్యోధనుడికి ఇచ్చాడు ఆయన. ధర్మరాజు గారు చేసింది ఏంటంటే అందరూ ఇచ్చే కానుకలు ఒక లిస్టు రాసి అది ధర్మరాజు గారి ఖజానాలో చేర్చే బాధ్యత ఆ యాగంలో వాడికి అంటగట్టారట. వాడు రాయడం, అయ్య బాబోయ్ 4 బస్తాల రత్నాల గుండెపోటు వాడికి, 800 ఏనుగుల, 500 గుర్రాల, ఇవి రాసి రాసి అవన్నీ చూసి చూసి కుళ్ళిపోయాడు. నేను చెబుతున్న దాంట్లో ఎంత అతిశయోక్తి ఉందేమో మీరు చూసుకోండి, భారతంలో సభాపర్వంలో ఉంటుంది ఇదంతా. ఇంకా ఆ రోజు నుంచి నా మనస్సు గిజగిజలాడిపోతుంది. నిజంగా ద్రౌపది నవ్వడం వల్ల కాదు గొడవంతా, చాలామందికి తెలియక ద్రౌపది మీదకు తోస్తున్నారు. కానీ ద్రౌపదీదేవి యజ్ఞం జరుగుతున్నంతసేపు ఎప్పుడు నిద్రపోతుందో తెలియదుట, ఎప్పుడు చూసినా అలంకారం చేసుకుని ఏమాత్రం అలసట లేకుండా ముఖంలో చెమట లేకుండా ఫ్రెష్గా ఉంటూ అందరినీ పలకరిస్తోంది. రథసారథి దగ్గర నుంచి సామాన్య భటుడి దగ్గర నుంచి మహారాజు వరకు అందరినీ వచ్చిన వాళ్ళని బాగున్నారా, అన్నం తిన్నారా, తినండి అని పలకరిస్తూనే ఉంది. అందరూ తల్లి తల్లి అని ఆవిడికి దండం పెట్టేస్తున్నారు. ఎంతసేపు నిద్రపోతుందో తెలియదు కానీ 12 కూడా భోజనశాల దగ్గర ఉంటుంది. మళ్ళీ అంతలోనే ధర్మరాజు గారి పక్కన కూర్చుని యజ్ఞంలో ద్రవ్యం వేస్తుంది, పూర్ణాహుతి సమయంలో పక్కన ఉంటుంది, మళ్ళీ అంతలోనే ఇంకో చోట గెడుతుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ నగలు ఇస్తుంది, కానుకలు ఇస్తుంది, బ్రాహ్మణోత్తముల్ని సత్కారం చేస్తోంది. ఇన్ని పనులు ఒక్క ఆవిడ చక్కబెడుతోంది. మా పిల్లలు చూస్తే ఇంట్లో 5 నిమిషాలు పనిచేస్తే 3 నిమిషాలు నిద్రపోతారు బాబోయ్ అని. అందుకని వాళ్ళందరూ నాకు దగ్గరకు వచ్చి ద్రౌపదీదేవి ఇంతలా ఉండడానికి గల కారణం ఏమిటి, ఆవిడ పడగొట్టడం చంపుతున్నారని చెప్పాడండి దుర్యోధనుడు. వాళ్ళ భార్యలంతా ఏడ్చారట. ఇక్కడ చెప్పాడండి మహాభారతంలో నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుంది. ధర్మరాజు అంత గొప్పవాడు ఎవడనున్నాడా ఈ ప్రపంచంలో? ఇప్పటికి కూడా ఉపన్యాసకుడు అంటే నంబర్1 ఎవరు అంటే ఒక్క ధర్మరాజు అని ధౌమ్యుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. మా అందరికంటే ఇవాళ పురాణం చెప్పడం మొదలెడితే ధర్మరాజు పురాణం చెబితే మేమంతా పడుకోవలసిందే, అంత బాగా చెబుతాడు ఆయన. ఎందుకంటే గాత్రం బాగుంటుంది ఆయనకి, పాండిత్యం ఉంది ఆయనకి, ఏమి వ్యాకరణ పండితుడండి ఆయన. ఈనాటి ఈ ప్రపంచంలో ఎవ్వరూ హనుమంతుడు లాంటి మహాత్ములు తప్ప ధర్మరాజుతో పాండిత్యంలో తొలతోగరు. ఆ మాట ఆయన పురోహితులు, ఆయన దగ్గరకు వచ్చిన ఋషులు ఒప్పుకున్నారు. ఉపన్యాసకుడు ఆయన, గాత్రం బాగుండేవాడు ఆయన, ధర్మమూర్తి ఆయన, సంపదలున్నవాడు ఆయన, అన్నిటికీ మించి యాగంలో పక్కన కృష్ణుడు ఆ యాగాన్ని నడిపించాడు. అయినా దుర్యోధనుడి ఈర్ష్య దెబ్బకి ఆయన కూడా అతలాకుతలం అయిపోయాడు. అందుకని భారతం ఏమంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మహాకార్యాలు జరిగాక ఎంతటి దేవుడి రాతి విగ్రహం అయినా పగిలిపోతుంది. అందుకని దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుష్ఠానం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకో రహస్యం చెబితే అప్పుడు విషయం అర్థమవుతుంది. ఎప్పుడైనా గుళ్ళల్లో మంచి ఫంక్షన్స్ అయ్యాక ఏం చేస్తారో తెలుసా, బూడిద గుమ్మిడికాయ మీద హారతి పెట్టి స్వామివారికి కూడా దిష్టి తీసి బయట పారేస్తారు. స్వామివారు ఉత్సవమూర్తులను ఊరేగించాక పూర్వకాలంలో నియమం ఏమిటో తెలుసా, ఏ సీతారామ లక్ష్మణుల్లో ఓ పల్లకీలో పెట్టి ఊరంతా తిప్పాక స్వామివారు ఆయన భగవంతుడు, అయినా సరే ఈ దౌర్భాగ్యులు ఎవడన్నా దిష్టి కొడితే ఈ దిష్టి ఆయనకు కూడా తగులుతుందని మళ్ళీ ఇంట్లోకి రాగానే ఒక కొబ్బరికాయ మీదో బూడిది గుమ్మడికాయ మీదో గుమ్మడికాయ మీదో హారతి కర్పూరం పెట్టి వెలిగించి అలా తిప్పి అందులో పైగా వసంతం వంటివి పోసి డామను దెబ్బ కొడతారు. ఎందుకనంటే దేవతామూర్తికి కూడా దోషం తగులుతుందిట ఈ మానవుని యొక్క దృష్టి దోషం. ఓరి బాబోయ్, అప్పుడు విన్నాక నాకు అనుక్షణం మానవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. నాకేమీ జరగదని ఎప్పుడు అనుకోకండి. మనమెంత, మన బ్రతుకెంత, భగవంతుడికే చెయ్యాలని చెబుతూ అంటే ఇక మానవులు ఎంత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మంత్రానుష్ఠానాలు చేసుకోవాలి, ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, చేసుకోకపోతే ప్రమాదం అది. అప్పుడప్పుడు దేవతా విగ్రహాలను ఎందుకు అపహరిస్తారు దొంగలంటే ఇదిగో ఇలాంటి దృష్టి దోషాల వల్ల అని చెప్పారన్నమాట. అంత ప్రమాదకరమైనది అమ్మవారి కిరీటం ఎత్తుకుపోవడం లేకపోతే. కాబట్టి ఎక్కడ ఏది శాస్త్ర ప్రకారం జరగాలో అలాంటి అర్చనలు దృష్టి దోషాలు తీయవలసినదే. పాపం ధర్మరాజు గారు అక్కడ చిన్న పొరపాటు ఏంటంటే అయ్యాక అలాంటివి చేయలేదు, అందుకే వీడు కొత్త కొత్తలాడాడు, శకునికి చాలా చెప్పాడు, అదంతా మనకు అనవసరం. దాంతో శకుని పాచిక వేశాడు, ఘోరమైన జోదం జరిగింది. ఆ దుర్ద్యూతంలో పాండవులు తుక్కు కింద ఓడిపోయారు. అది కపట ద్యూతం గనక అరణ్యవాసానికి వెళ్ళిపోయారు పాప వాళ్ళంతా. ఏం అందంగా రాశాడండి మహానుభావుడు సముద్రాల వారు, దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి, దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి, పాపి జోదరి శకుని వేసిన పాచికయ్యో పారనే, పాపి జోదరి శకుని వేసిన పాచికయ్యో పారనే, నీతి మాలిన నిండు సభలో నాతి చీరలు ఒలిచిరే, నీతి మాలిన నిండు సభలో నాతి చీరలు ఒలిచిరే, అన్న మాటకు మాన ధనులు అడవి పాలైపోయిరే, అడవి పాలైపోయిరే, అడవి పాలైపోయిరే. ఇంతకంటే తేలిగ్గా ఎవరన్నా రాయగలరా హాయిగా? అన్నమాటకు మానధనులు అడవి పాలైపోయిరి. అన్నగారి మాటకి అడవి పాలయ్యారని ఒక అర్థం, అన్న మాటకు కట్టుబడి అని రెండో అర్థం అనమాట. అది శ్లాష్ అంటే. అంత అద్భుతంగా వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయాక పాపం అర్జునుడు కొంత ఒక మూల కూర్చుని కుమిలిపోవడం మొదలుపెట్టాట. ఆ సమయంలో ఈశ్వరానుగ్రహం కలిగితే కానీ ఏమీ చెయ్యలేము, ఈశ్వరానుగ్రహం ఎలా కలుగుతుంది అనుకున్నాడు ఆయన. ఇదంతా ఏమిటి, పాశుపతాస్త్రానికి ఇంకా వెళ్ళడానికి ముందే ఇక్కడ పరాశర సంహితలో ఒక అపూర్వమైన గాథ చెప్పారు. అర్జునుడు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు. ఇంచుమించుగా ఒక 5-6 నెలల కాలం గడిచింది. అతి కష్టం మీద ధర్మరాజు గారు ప్రజల్ని పోషిస్తూ ఉంటే ధౌమ్యుడు లాంటి వాళ్ళు వచ్చి సూర్యుని ఉపాసన చేయమన్నారు. సూర్యోపాసనతో ఆయనకు అక్షయపాత్ర వచ్చింది. అక్షయపాత్రతో అందరికీ హాయిగా పిండి వంటలతో భోజనం పెట్టడం మొదలుపెట్టాడు ఆయన. ఇలా ఉండగా రుక్మిణీదేవి ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మనంది, స్వామి ఈశ్వరుణ్ణి మన ద్వారకానగరంలో బంగారంతో తయారు చేసి మన మందిరంలో మీరు ప్రతిష్ఠించారు. అంటే ద్వారకానగరంలో సువర్ణేశ్వరుడు ఉన్నాడు, పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన లింగం ఉన్నది. ఎప్పుడైనా గోపోషణ చేసేవాళ్ళు బంగారం లింగాన్ని పూజిస్తే తొందరగా తరిస్తారు అని శాస్త్రం. గోవుల్ని సంరక్షించే వాళ్ళకి, గోపోషణ చేసేవాళ్ళకి, గోశాలలు ఉన్నవాళ్ళకి సువర్ణలింగం వరణీయము అని, దాన్ని వరించి దాన్ని పూజించాలి అని. అంటే ఎక్కడ కొంచెం భద్రత ఉన్న చోట, ఇప్పుడు ఇక్కడ బయట పెట్టేస్తే మళ్ళీ వర్నాటికి లింగం ఉంటుందో లేదో తెలియదు కనుక అలాంటి భంగం ఉండే ఇబ్బంది కలగకుండా కొంచెం మంచి సెక్యూరిటీతో పెట్టి గోవులు ఉన్న చోట సువర్ణలింగాన్ని పెడితే ఇంకా వాడికి మాత్రం పునర్జన్మ ఉండదని చెప్పేశారు. మీరు చూడండి ఇవన్నీ కూడా ఏ లింగాన్ని ఎవరు పూజిస్తే ఎలాంటి లాభం వస్తుందో చెప్పారు. ఇందులో శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలు. అందువల్ల శ్రీకృష్ణుడు స్వయంగా గోపాలకుడు గనక, గోపోషకుడు గనక, ఆ పుణ్యాత్ముడు రుక్మిణీ మందిరంలో ఒక సువర్ణ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడు. ఆవిడకి ఏం కోరిక కలిగింది రుక్మిణీమాతకి? పంపా సరస్సు అని ఒకటి ఉన్నది మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర. అందులో రాత్రిపూట బంగారుపు రంగులో ఉండే తామర పూలు పోస్తాయి. సాధారణంగా రాత్రిపూట తామర పూలు వికసించవు, కానీ ఒక్క పంపా సరస్సులో మాత్రం సువర్ణవర్ణంలో ఉన్న పద్మములు పోస్తాయి. ఇప్పటికి కూడా పద్మాలు ఉన్నాయండి, నేను చెప్తున్నాను కదా స్వయంగా మీకు. త్వరణగల్లు కానీ లేకపోతే హోస్పేట కానీ దిగి విజయనగర సామ్రాజ్యానికి దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంపా సరస్సు, ఋష్యమోగ పర్వతం అవిని. అక్కడ రాత్రిపూట మాత్రం అపూర్వమైన సువాసన, కాకపోతే రాత్రిపూట మంచి తెల్లగాను గోధుమ రంగులోనూ ఉండే పాములు మీ మీద నుంచి వెళ్ళిపోతుంటాయి. మీరు వాటి జోలికి వెళ్ళకపోతే అవి మీ జోలికి రావు. ధైర్యంగా అలా కూర్చోండి, పర్వాలేదు, మేమే శివుళ్ళు అనుకోండి, మెళ్ళలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ముట్టుకున్నారంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. అవి నూడిల్స్ లాంటిగా ఊరుకో, పటక్కన కాటేసినా ప్రమాదం. ఎప్పుడు ముట్టుకుంటే వాటికి నమస్కారం చేస్తే మాత్రం ఒక్కడిని కూడా కాటేయవు అక్కడ. వాటి గొప్పతనం అదనమాట, సాత్వికంగా ఉంటాయి. ఎవరైనా మనం వాటి జోలికి ఎడితే మనం ప్రమాదం తెచ్చిపెడతారు. ఆవులు కూడా 10 సార్లు అట్టుకుని కొమ్ము బీకుతుంటే ఇలా పొడుస్తుంది, లేకపోతే పాపం వాటంతా పొడి ఉంటాయి. మనం తినగా ఉండగా గోమూత్రం చల్లుకోమన్నారని పొయ్యి పొయ్యి అని కెలిగితే అప్పుడు కోపం వచ్చి తంతుంది. దానంతటా దాన్ని సుఖంగా ఉండనిస్తే ఏ జంతువైనా ఆహారిక క్రూరముగమైనా మన జోలికి రాదు. మన బుద్ధి బాగుండాలి. ఆ ప్రాంతం చాలా ముచ్చటగా ఉంటుంది. నేను ఒక రాత్రి అక్కడ గడిపాను, అపూర్వమైన అనుభూతులు పొందాను. అక్కడ ఆ రోజులలో ద్వాపర యుగంలో సువర్ణవర్ణంలో ఉన్న పద్మాలు తెగపూసేవి. ఆ పువ్వులు పట్టుకొచ్చి మన మందిరంలో ఉన్న సువర్ణేశ్వరలింగాన్ని పూజిద్దామని నా కోరికగా ఉంది, ఆ పువ్వులు తెప్పించండి అంది. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆ పువ్వులు తెప్పించాలంటే దానికి ఒక అర్హత కలిగిన వాడు ఒకడున్నాడు, కొన్ని కారణాలు ఉన్నాయిలే అని టింగ్ని ఇద్దరూ కలిసి మాయమై అరణ్యానికి వెళ్ళారు. అర్జునుడు ఆ సమయంలో ఆశ్రమం బయట ఉన్నాడనమాట, పర్ణశాల దగ్గర. స్వామిని హఠాత్తుగా చూసి పొంగిపోయి, శ్రీకృష్ణ సమయానికి వచ్చావు, ఏమిటికి అర్థమేమంటే నువ్వు నగరాల్లోకి రాకూడదు కానీ అరణ్యాల్లో ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడే బయలుదేరి పంపా సరస్సుని చేరు. ఆ పంపా సరోవరంలో అపూర్వమైనటువంటి పద్మాలు ఉన్నాయి, అవన్నీ సువర్ణ పుష్పాలే. ఆ బంగారు పువ్వులు కొన్ని పట్టుకురా, ఇదిగో రుక్మిణీమాత మీ సోదరీమణి శివుడి పూజకి అలాంటి పువ్వులు 1000 కావాలని కోరింది. సహస్ర పద్మాలు తీసుకురా అనగానే అర్జునుడు, ఇప్పుడే బయలుదేరతాను, ఇప్పటికి కాస్త పని దొరికింది నాకు, ఇంతకాలం ఊరికే చేతులు ముడుచు కూర్చున్నాను అడవిలో, ఉత్తిని అరణ్యవాసం చేయడం కష్టం. ఇప్పుడు 40 రోజులు ఏమీ పని లేదండి, మీకు పొద్దున సాయంత్రం అన్నం పెడతాం, పడుండు గదిలో అని నన్ను పిలిస్తేనే ఉండగలనా, గజగజలు ఆడిపోను, పురాణం కాబట్టి ఉంటున్నాం కానీ వ్యర్థముగా కాలక్షేపం చేయటం ఎవడి వల్ల కాదు. అందులో మహాత్ములు అసలు చేయలేరు. నువ్వు ఆజ్ఞాపించావు బయలుదేరుతున్నానని వెళ్ళాడు. మహావేగంగా పంపా సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అది శనివారం, అదృష్టవశాత్తు దశమి తిథి. ఆ రోజు చీకటి పడే సమయానికి పంపా సరోవరానికి అర్జునుడు వెళ్ళాడు. మంచి మిలమిలలాడిపోతున్న వెన్నెలలో సృష్టికి విరుద్ధంగా పద్మములు వికసించడం మొదలెట్టాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పద్మములు ఎప్పుడూ సూర్యుడు ఉదయిస్తేనే వికసిస్తాయి, రాత్రిపూట వికసించవు. అక్కడ మాత్రం సూర్యోదయంతో సంబంధం లేకుండా రేయింబవళ్ళు తామర పువ్వులు అలా వికసిస్తూనే ఉంటాయి. ఆ తామర పువ్వులు వికసించి ఉన్నాయి. వెంటనే హనుమంతుడు అక్కడ ఉంటాడనే ఒక స్పృహ ఈయనకి లేదు పాపం. రాత్రిపూట సహజంగా అందులో ముఖ్యంగా ఎవరైనా దొంగలు వచ్చి అక్కడ కోసుకోవడానికి పెడితే మాత్రం హనుమంతుడు వస్తాడు. అర్జునుడు ధనుసు పక్కన పెట్టి అందులో దిగి 2 పువ్వులు కోసాడో లేదో కిచకిచలాడుతూ కొన్ని కోతులు మీదకు దూకాయి, ఏ అని విసిరి వతలు పారేశాడు ఈయన. దాంతో ఈ చిన్న కోతులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి హనుమంతుడికి చెప్పాయి. హనుమంతుడు మహావేగంగా గంధమాదన పర్వతంలో ఉన్నవాడు కాస్త రివ్వుని ఇక్కడికి వచ్చేశాడు. నిమిషాలలో లిప్తలో వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. పెద్ద గదని భుజం మీద పెట్టుకుని కస్త్వం అన్నాడు. అన్ని ఎరిగుండి కూడా ఎవడవు నువ్వు అన్నట్ట. ఏయ్ నేనే ఉన్న తర్వాత చెబుతావు నువ్వెవడం అన్నాడు. నేనా రామచంద్ర ప్రభు దాసానుదాసుండి, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, మహాకర్మలను చాలా సులభంగా చేసే రామచంద్ర ప్రభు దాసుండి నేను. ఇప్పుడు చెప్పు, ఈ హనుమంతుడి దగ్గర కుప్పిగంతులా, ఈ పువ్వులన్నీ రామచంద్రుడి అనుగ్రహంతో వికసిస్తున్నాయి. రామానుగ్రహం లేకుండా, రామాజ్ఞ లేకుండా ఈ సరోవరం దగ్గరికి ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు, అడుగు పెట్టిన పువ్వులు కొయ్యడానికి వీల్లేదు, కోస్తే వాళ్ళు బుర్ర పగల కొడతాను. నా అనుజ్ఞ లేకుండా పైగా ఇక్కడ కాపలా ఉన్నటువంటి కోతుల్ని పక్కకి తోసి పువ్వులు కొద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ పువ్వులు కొయ్యడానికి వచ్చిన వాడు నవ్వులు పాలవుతాడు. నిజంగా కూడా అందులో పువ్వులు కొయ్యిన రెండు ఆశ్రమం వాడు, అవి కేవలం పరమాత్మ పూజకే వాడతారు. అనగానే నువ్వెవడవయ్యా ఇచ్చేది, నీకు రాముడో దేవుడా? అర్జునుడు కొంచెం తొందరపడ్డాడు. ఇక్కడ ఏమిటి ఆయన గొప్పతనం అనగా, శతయోజన సముద్రాన్ని నా భుజం మీద ఇక్క అవతలికి దాటాడు, వారధి కట్టాడు, లంకానగరం చేరాడు, రావణాసురుడిని వధించాడనగానే అప్పుడేనా నమస్కారం చేయొచ్చు కదా. చెప్పాక తాత్కాలికంగా ఎప్పుడూ అజ్ఞానం పాత జన్మ పాపం వాటి పట్టుకుంటుంది. అందువల్ల రాముడు మీలాంటి కోతులందరినీ వెంట పెట్టుకుని వారధి కట్టించుకెళ్ళాడు బండరాళ్లతోటి. ఎందుకయ్యా, ఆయన ధనుర్ధారియా పైగా, అదే నేనైతేనా బాణాలతో యువతలను చవతల దాకా వంతిని కట్టేద్దును, శరపంజరం, ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోయేవారు హాయిగా అనగానే పక్కపక్కనవి, ఓ రే అమాయకుడా, నిజంగా నాకు నీ మీద జాలేస్తోంది ఇప్పుడు, అంటే నువ్వు వేసే బాణాలు నాబోటి వాళ్ళు ఎక్కితే అవుతాయి అనుకుంటున్నావా, మా రాముడు అంత తెలివి తక్కువాడు అనుకుంటున్నావా? మేమందరం వరాల చేత మంచి బలాలు పొందిన వాళ్ళం. జాంబవంతుడు, ఈ హనుమంతుడు, సుషేణుడు, వేగదర్శి, సుగ్రీవుడు ఇటువంటి మహానుభావులు గనక బాణాల మీద అడుగు పెడితే పటక్కని విరిగిపోతాయి. మాకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, మేము అడుగు పెడితే ఎటువంటి ఇనప వస్తువులైనా విరిగిపోతాయి అని. ఇనుము ములికి లేకుండా బాణం ఉండదు. అందుకే రాముడు నిజంగా ఆయన తలుచుకుంటే ఒక్కే ఒక్క బాణంతో యువతలను చవతల దాకా వంతిరగట్టగలడు. బ్రహ్మగారు ఇనుము మీద మేము అడుగు పెడితే అవి విరిగిపోతాయని మాకు వరం ఇవ్వడం వల్ల, మాకిచ్చిన వరాన్ని గౌరవించడం కోసం రాళ్లతోటి వారధి కట్టాడు. పైగా ఆ వారధి శాశ్వతంగా ఉండడం కోసం కూడా నిర్మాణం చేశాడు. ఆ మహానుభావుడికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియదు అనుకుంటున్నావా? ఆయన బలం ఎంత, నీ బలం ఎంత? ఒక్క బాణం పుల్ల విసిరితే బాణం కూడా అక్కర్ల, దర్భ వేస్తే అది బ్రహ్మాస్త్రం అవుతుంది, సమస్త లోకాలని సంహారం చేయగలదది. అయినా ఆయన అనవసరంగా తన అస్త్ర శస్త్ర విద్యలను దుర్వినియోగం చెయ్యడు. నువ్వు మాట తూలేవు, నువ్వు వేసే బాణాల వంతెన నేను ఉఫ్ అంటే పడిపోతున్నానట. ఏయ్ అలా అంటావా, నేను అర్జునుణ్ణి, కుంతీపుత్రుణ్ణి అన్నాడు ఈయన. నువ్వు కుంతీపుత్రుడివైనా కంత్రీపుత్రుడివైనా నాకు అనవసరం. నేను ఎటువంటి శరపంజరమైన ఒక్క నిమిషంలో భగ్నం చేస్తానన్నాడు ఆయన. అలాగా అయితే ఇప్పుడు ఇద్దరం కలిసి వెడదాం రా రామేశ్వరం దగ్గరికి, అక్కడ నేను బాణాలతోటి యువతల చోతల దాకా వంతెన కట్టేస్తాను శ్రీలంక దాకా. ఆ వంతెన మించి హాయిగా ఎవరన్నా వెళ్ళిపోవచ్చు. ఆ వంతెన కట్టేసేటువంటి నిజంగా కట్టేసి ఉంటే మనబోటి వాళ్ళు ఇంకా విమానానికి ఖర్చు పెట్టకుండా దాని మించి వెళ్ళిపోదాం హాయిగా. నాలుగు కార్లు ఎక్కి నేను ఆయన వెళ్ళిపోయేవాళ్ళం, మీరు వెనకాతలు వచ్చేసేవారు దర్జాగా. కానీ అది ఆగదు, అది ధర్మశాస్త్ర విరుద్ధం. అందుకని ఇద్దరిని అక్కడికి తీసుకెళ్ళాడు మొత్తం మీద హనుమంతుడు. నేను బాణాలతో వంతెన కడతాను, ఆ వంతెన నువ్వు ఎంత గింజుకుని దాని మీద ఎగిరి గంతులేసినా పడదు అన్నాడు ఆయన. ఒక్క దెబ్బకు పడగొడతానన్నాడు హనుమంతుడు. ఏమిటి ప్రతిజ్ఞ అని ఇద్దరు మాటామాట వచ్చిందిగా, అందుకని ఇద్దరు ప్రతిజ్ఞ చేశారు. నాయనా అర్జున, నువ్వు వంతెన కట్టావనుకో, ఆ వంతెన నా బలానికి విరిగిపోలేదనుకో, అప్పుడు నేను నీ జెండా మీద కూర్చుని నీ రథం మీద ఎవడన్నా అస్త్రాలు వేస్తే అస్త్రాలు నిన్నేం చేయకుండా కాపాడుతాను, నీ రథం కాలిపోకుండా నీకు సాయం చేస్తాను. మరి నువ్వో నువ్వేం చేస్తావు? నేను ఒకవేళ ఢామ్మను నువ్వు కట్టినటువంటి అస్త్రాలతో బాణాలతో కట్టిన వంతిని విరగ్గొట్టగలిగితే అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆయన ఏమన్నాడు, తదా సద్య ప్రవేశ్యామి సగాండీవో హుతాశనం. నేను మహాప్రతిజ్ఞ చేస్తున్నాను, నీలా చిన్నా చితగా ప్రతిజ్ఞ కాదు, ఇది గాంధీవం. నా దగ్గర అనేక అస్త్రశస్త్రాలున్నాయి, ద్రోణాచార్యుడి యొక్క అనుగ్రహంతో, కుంభ సంభవానుగ్రహంతో పొందిన దివ్య శక్తులున్నాయి. ఈ శక్తులతో, ఈ అస్త్రాలతో ఇప్పుడే నేను వంతెన కడతా. ఈ వంతెనని నువ్వు ఒకవేళ నీ కాళ్లతో పడగొట్టావనుకో, లేక నీ బలంతో దాన్ని చిన్నాభిన్నం చేసావనుకో, ఈ గాంధీవంతో పాటు అగ్నిగుండంలో ప్రవేశించి బూడిదై చచ్చిపోతానన్నాడు. ఇదో ప్రతిజ్ఞ. ఆయనకు ధైర్యం ఏంటంటే పక్కన కృష్ణుడు ఉన్నాడు, రెండుసార్లు అలాగే ప్రతిజ్ఞ చేశాడు ఆయన. చీటికి వాటికి అగ్నిలో దూకేస్తాను, అగ్నిలో దూకుతాను. అదృష్టం చెప్పానుగా, కృష్ణుడు ఉన్నాడు, మీరు అందుకే అలాంటి ప్రతిజ్ఞలు చేయకండి. ఆ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి చెల్లింది ఆయనకి. చీటికి వాటికి పద్మాకర్ గారు ఉపన్యాసానికి తీసుకెళ్ళకపోతే అగ్నిలో దూకుతాను అన్నట్టు అవడం మనకున్నాడు, ఒక ఆవిడ చెప్పింది నాకు, అందుకని రోజు తీసుకొస్తున్నానంది. నాయన నేను కృష్ణుడిలాగా నేను రక్షించడానికి మళ్ళీ శ్రమపడాలి, అందుకని దయతో మాత్రం అలా ఎవరు దొక్కండి, మిమ్మల్ని అందరినీ కూడా పురాణానికి తీసుకొస్తారు, ఏ రోజన్నా వినకపోతే మొత్తం డీవీడీ అందజేస్తాం, కంగారు పడకండి, హాయిగా శ్రీలంక కూడా తీసుకెడతాను. ఆ కుర్రాడు మళ్ళీ బయటికి వెళ్ళాక చూడాలి, నువ్వే కాదుగా. మొత్తం మీద ఏది ఏమైనా తొందరపడి ఎవరు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేయకండి. ఈయన ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే హనుమంతుడు ఏమన్నాడు తెలుసా, మళ్ళీ చెబుతున్నాను, సీతారామ పదద్వంద్వ ధ్యాన సంభృత విక్రమ భంజేయం శరబంధంతే పదేన ఏకేన భూమిపా నచేత్తవ పతాకాంకో భజేయం విజయోన్ముఖ. ఇదిగో సీతారామచంద్రుల యొక్క పాద పద్మముల మీద ఒట్టు వేసుకు చెబుతున్నాను, వాళ్ళని ధ్యానించి నువ్వు వంతెన కట్టాక దాని మీద దూకుతా, రెండు కాళ్లతో ఒక్కర్లా, పదేనేకేన పదేన ఏకేన ఒక్క కాలుతోటే పడగొట్టేస్తాను. మహారాజా అర్జున ఏమనుకుంటున్నావో, ఒకవేళ కొట్టలేకపోయాననుకో, అప్పుడు నేను నీ పతాకం మీద జెండాపై కపిరాజని పిలువబడతాను, నీకు విజయం ఇస్తాను, విజయుడనే ఖ్యాతి నీకు పెంచుతాను అన్నాడు. ఇద్దరూ వెంటనే ప్రతిజ్ఞ చేసుకున్నాక అర్జునుడు ఒక్కసారి జా శ్రీకృష్ణ అన్నాడు బాణాలతోటి మొత్తం వంతెన కట్టేశాడు. ఈ చివరినుంచి ఆ చివరిదాకా ఆయన బాణాలు వేయగానే చకచకచకచక వెళ్ళిపోయి ఈ బాణం అలాగా ఆ బాణం ఎలాగా దానికి నిలబడిపోయి మొత్తం శ్రీలంక దాకా వెళ్ళిపోయింది బ్రిడ్జి మహావేగంగా. కట్టేశాను చూసావా అన్నట్ట. కట్టడం కాదు నాయన, కట్టడం ఎవరైనా కడతారులే, ఇప్పుడు నా సంగతి చూసుకో అని హనుమంతుడు జామ్మని వెళ్ళి ఎడంకాలతో ఒక తను దన్నాడు. మొత్తం పూచిక పుల్లల కింద విరిగిపడిపోయింది అది. ఇంకేముంది, చిన్నబోయాడు పాపం అర్జునుడు, ఇచ్చానుగా మాట తీసుకురా గుండం అన్నాడు. పెద్ద అగ్నిగుండం వేసుకున్నట్ట. హనుమంతుడు చూస్తూ ఉండగా అగ్నిగుండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ శ్రీకృష్ణ అర్జున, శ్రీకృష్ణ ఆంజనేయ అని శ్రీకృష్ణుడికేసి ఆయన ఉన్న దిక్కుకేసి చూడడం, హనుమంతుడికేసి చూడడం, దూకేస్తున్నాను కృష్ణ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి దూకుతున్నాను అన్నాడు ఆయన. అనగానే ఠంగన అగ్నిగుండం దగ్గర ప్రత్యక్షం అయ్యాడు శ్రీకృష్ణుడు. వెంటనే హనుమంతుడు మనస్సులోనే ఒక్కసారి భక్తితో ధ్యానం చేశాడు. అర్జునుడు ఆయన పాదాలకు నమస్కరించి, కృష్ణ వెళ్ళిపోతున్నాడు నీ అర్జునుడు, మహాభారత యుద్ధంలో మా అన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటే ఊరుకోయ్యా అన్ని ఇలాంటి కబుర్లు చెబుతావు, నువ్వు లేకుండా మహాభారతం ఏమిటి, అర్జునుడు లేని భారతం ఎలా ఉంటుంది, జీడిపప్పు లేనటువంటి పులిహేరైనా చెయ్యొచ్చుగాక కానీ అర్జునుడు లేనటువంటి మహాభారతం ఉండదుగాక, ఉండదు అని పలికి ఇంతకీ ఏం జరిగిందని ఇందులో దూకుతున్నావు అన్నాడు ఆయన. ఏమి అడగనట్టుగా సాయివారు, ఏం జరిగింది, చీటికి వాటికి నిప్పుల్లో దూకుతాను నీళ్లల్లో దూకుతానంటావు, మధ్యలో నా తలప్రాణం తోక్కొస్తుందంటే అప్పుడు ఆంజనేయుడు వచ్చి శ్రీకృష్ణ ప్రభు నీకు తెలియందేముంది అయినా అడుగుతున్నావు కూడా చెబుతున్నాను, ఆయన వారధి కట్టాడు, నేను ఢామ్మని ఎడంకాలతో తన్ని కింద పారేశాను అన్నమాట ప్రకారం నిప్పుల్లో దూకుతున్నాడు దోహని బుద్ధి వస్తుందిలే అన్నాడు ఆయన. అనగానే దేనికైనా సరే సాక్ష్యం ఉండాలి, మీ ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఆ ప్రతిజ్ఞ అయ్యాక ఆయన బ్రిడ్జి కట్టాడంటావు, నువ్వు పడగొట్టాడంటావు, మూడో మనిషి ఎవడవు సాక్షి, అసాక్షికమిదం కర్మ కృతవంతం కథం యువాం, అసలు సాక్షులు లేకుండా ఇలాంటి పందాలు వేసుకోవచ్చా, ఎవడిని పెట్టారు సాక్షిగా అన్నాడు. మాకు సాక్షులని తెలియదండి, మా త్రేతాయుగంలో మాకు మేమే సాక్షి, ఆత్మసాక్షి, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి పరమాత్మ మీరే సాక్షి పెట్టండి అనగా ఇంకొకళ్ళు ఎందుకు, నేనే సాక్షిగా ఇక్కడ ఉంటాను, మీ ప్రతిజ్ఞలు చెప్పండి అంటే అర్జునుడు మళ్ళీ మొదలుకొచ్చాడు. ఇదిగో నేను బాణాలతో బ్రిడ్జి కడతానన్నాను, రాముడు కట్టలేకపోయాడు నేను కట్టి చూపిస్తానన్నాను, దాన్ని నేను ఎడంకాలతో పడగొడతానన్నాడు, నేను ఎడంకాలే కాదు మొత్తం బలమంతా ఉపయోగించి 2 కాళ్ళతో కొట్టినా విరగొట్టలేవన్నాను, ఆయన ఎడంకాలతో పడగొట్టేశాడు, దాంతో బ్రిడ్జి విరిగిపోయింది కనుక నేను దూకాలనుకున్నానంటే, ఓహో అదే నువ్వేమో వారధి కడతానన్నావు ఆయన కట్టలేవన్నాడు, కడితే ఆయన విరగొడితే నువ్వు అగ్నిలో దూకుతావు, ఒకవేళ ఆయన విరగొట్టలేకపోతే నీ జెండామే చేరతాడు అంతే కదా, అవునవును అయితే మళ్ళీ మొదలెట్టి చూద్దాం అన్నాడు ఆయన. మళ్ళీ మొదలు పెట్టమనగానే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుని, ఈసారి కొంచెం అర్జునుడికి బుద్ధి వచ్చింది కదా, శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం పడిపోయి సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ కొరకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా సృష్టించి పోషించి లయం చేసుకునే సృష్టి స్థితి లయములు అన్నీ ఉండేటటువంటి పరమాత్మకి నమస్కారం. అందరూ నిలబడకుండా వచ్చేసి కింద కూర్చోండి పండి, మా ముందు వచ్చేయండి, బోల్డ్ గాలి ఉంది ఇంకా ఇక్కడికి, ఈ కొంచెంలో ఇంకా కొద్దిగా మీరు ముందుకు జరిగితే ఇరుకుండదు అనమాట, ఎంతమంది వచ్చినా పట్టడానికి వీలుగా అందుకే కొంచెం ముందు జరగండి అంటున్నాను. ఈ చరాచర జగత్తంతటిని సృష్టించి పోషించి లయం చేసుకునే పరమాత్మ శ్రీకృష్ణ అని కొరకు నమస్కారం. తాపత్రయ వినాశాయ, ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము, ఈ మూడింటిని తాపములు అంటారు. ఈ 3 తాపాలు కలిపి తాపత్రయము, ఈ 3 తొలగించే శ్రీకృష్ణ నీకు నమస్కారం అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఇక కట్టన్నట్ట. అర్జునుడు మంచి శరపరంపర వేశాడు, ఈ శరములన్నీ అలా పంజరంలాగా ఒక పెద్ద వారధిలా తయారయ్యాయి. ఇప్పుడు ఆంజనేయుడు జాయ్ శ్రీరామని గదబుచ్చుకుని బ్రిడ్జి కట్టడం అయ్యాక ఎడంకాలతో ఢామ్మనో తను తన్నాడు. అసలు చెక్కు చెదరటం లేదండి వారధి, ఆయనకి మతిపోయింది. సీతారామ సీతారామ అని ఎడంకాలతో తన్నాడు. ఈసారి 2 కాళ్ళు మొత్తం నీ బలవంతా ఉపయోగించి తన్నచ్చని అర్జునుడు అన్నాడు కనుక 2 కాళ్ళతోటి తన్నాడు. ఎక్కి 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 ఎంత కొట్టినా ఏమవటం లేదండి. శ్రుత్వా కృష్ణవచస్తత్ర పాండవో హృదయ ప్రియం, పాండవ హృదయప్రియంగా మహానుభావుడు శ్రీకృష్ణుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఆయన దూకుతూ ఉంటే ఈయన చేత బ్రిడ్జి కట్టించి కింద ఏం చేసేట ఒక కూర్మరూపంతో అడుగును మొయ్యడం మొదలెట్టాడు ఈ బాణాల కింద. మళ్ళీ ఇంకో పని ఏం చేశాడు, పెద్ద మహాతాబేలై సవరనై లక్ష యోజనముల వెడల్పునై నున్నగా ఒక బల్లలాగా, ఇప్పుడు మనం కూర్చున్న వేదిక బల్ల ఎలా ఉండాలి, కాస్త నున్నగా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, వంకర టింకర లేకుండా అలా ఉండేటటువంటి ఒక తాబేలుగా మారి అది కూడా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వారధి కింద మహాకళేబరంతో వీపు చెప్పతో నున్నని చెప్పతో దాన్ని మోస్తూ ఓ పక్కన కూర్మరూపంతో మోస్తూ శ్రీకృష్ణ శక్తిని ఈ బాణాల్లో ప్రవేశపెట్టాడు. అంటే బాణములు వజ్రం అయిపోయాయి, అడుగును మోస్తున్నాడు ఆయన బాణం కిందకి తెక్కకుండా. దాంతో ఎంత హనుమంతుడు తన బలం ఉపయోగించినా ఒక్క బాణం కూడా చెక్కు చెదరడంలా. తతో హరిస్తు సర్వాత్మా సర్వభూత దయాపరః అధస్తాత్ చరబంధస్య ప్రతిష్ట కమఠాకృతి. ఇక ఆరురోహ శరారోహం, ఓ మళ్ళీ 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 దాని మీద ఎక్కి ఎంత కొట్టాలో అంత కొట్టాడు. ఇప్పుడు తమాషా జరిగింది, హనుమంతుడు అలా తన్నుతూ ఉంటే అడుగున సముద్రపు జలం అప్పటిదాకా ఒక రకమైన నీలవర్ణంలో ఉన్నది ఎర్రగా రావడం మొదలెట్టింది. ఒక్కొక్క చోట ఇనుము తుప్పు పెట్టి బయటకు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, లేక రాగి నీళ్లలో కరిగించి కలిపితే ఎలా ఉంటుందో అలాంటి ఒక విచిత్రమైన వర్ణం రావడం మొదలుపెట్టింది. హనుమంతుడికి అనుమానం వచ్చింది, ఏమిటిది అని మళ్ళీ ఇంకా తన్నాడు. ఈసారి రక్తం రావడం మొదలుపెట్టింది. హనుమత్పద విష్టంభ జర్జరీకృత చర్మణః కమఠేశ్వర పృష్ఠాగ్రాత్ శుశ్రావ అశృంగనదీ తతః శుశ్రావ అశృంగనదీ తతః. హనుమంతుడు తన పాదాలతో తన్నుతూ ఉంటే ఈ పంజరం ఈ వంతెన శ్రీకృష్ణ పరమాత్ముని కూర్మము యొక్క పృష్ఠం మీద చేరి చర్మం అంతా చిట్లిపోయింది. కమఠేశ్వర పృష్ఠాగాత్, ఎందుకని ఆయన పరమభక్తుడు రామభక్తుడు జై శ్రీరామ అని ఆయన్నే దొంతున్నాడు. దాంతో ఏమైంది, ఈ బాణవుల పంజరం బాగా రాపిడికి గురయ్యి కొట్టి 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 మొత్తం చెప్ప చిట్లిపోయి అందులోంచి అశృంగ్ నది, అశృంగ్ అంటే రక్తం, రక్తం నది కింద ప్రవహించడం మొదలుపెట్టింది. సముద్రం ఎర్రబడిపోయింది. కాసేపటికి హనుమంతుడికి అనుమానం వచ్చి కిందకు చూశాడు, ఏంట్రా ఎర్రగా వస్తుందని. అడుగున శ్రీకృష్ణ పరమాత్మ కూర్మరూపంతో వస్తూ ఉంటే ఆశ్చర్యపోయి, తండ్రి నేను చేసిన అపరాధం నాకు తెలిసింది, నువ్వే రాముడివి నువ్వే కృష్ణుడివి అని నాకు తెలుసు, సమస్త లోకాలని ఎప్పటికప్పుడు అనేకానేక అవతారాలతో రక్షించే పరమాత్ముడివి, వాసుదేవుడివి, అనంతుడివి, పరంధాముడివి, వైకుంఠుడివి, విష్ణుడివి, జిష్ణుడివి, కృష్ణుడివి, ఇప్పుడు ఈ భక్తుణ్ణి రక్షించడం కోసం కమఠాకృతి ధరించి నా దెబ్బలు తింటున్నావా, నా పాదాలతో తన్నింది మిమ్మల్ని, అయ్యో మీ పాదాలు పట్టుకొని భుజం మీద పెట్టి ఎప్పుడూ మోసేవాడిని, ఎంత పొరపాటు చేశాను అని లెంపలు వేసుకుని వెంటనే బయటకు వచ్చేసాడు. వచ్చి, అర్జున ఇలారా, నేను కూడా మొండి పట్టుదలతో నీతో పోటీకి వచ్చాను. పరాజితోహమస్మీతి బభాషే వాయునందనగా, నేను ఓడిపోయా, మొహమాటలు లేకుండా ఒప్పుకుంటున్నాను, నీకు కాదు ఓడిపోతా, కొన్ని కారణములున్నాయి. ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో నేను బ్రతుకుతున్నానో, ఎవడి కోసం జీవిస్తున్నానో, ఎవడి నామస్మరణ నాకు అమృతమో, ఆ పరమాత్ముడికే నా వల్ల హింస జరుగుతూ ఉంటే ఇక నాకు ఓటమి కాక విజయం ఎక్కడి నుంచి వస్తుంది. ఇదిగో నీకు ఇస్తున్నాను మాట, రాజన్ త్వమపి మద్భక్తో విజయ పూర్వజన్మని, నువ్వు కూడా సామాన్యుడు కాదు, పూర్వజన్మలో విజయుడు అనే పేరుతో గర్గాచార్యుడి దగ్గర మంత్రానుష్ఠానం పొంది నన్ను పూజించావు, ఆ జన్మలో నువ్వు అర్జునుడిగా పుడతావని, నిన్ను అనుగ్రహిస్తానని, నీ జెండా మీద ఉంటానని, సమస్త శత్రువుల్ని నీవు ఒక్క చేత్తో జయిస్తావని, గాంధీవిగా ప్రఖ్యాతి పొందుతావని వరమిచ్చాను. ఆ వరం వల్ల పుట్టిన నా భక్తుడివే, కేవలం నిన్ను అనుగ్రహించడానికి, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఆయన కరుణ లోకానికి చాటడానికి మేము వాడి నాటకం ఇది. కాబట్టి మారు మాట్లాడకుండా నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను, భవిష్యత్తులో మహాభారత యుద్ధం జరుగుతుంది, ఆ 18 రోజులు నీ జెండా మీద ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను. ఇదనమాట అప్పటి నుంచి ఆ మహానుభావుడు జెండాపై కపిరాజు అనే ఒక పద్యానికి మూలకారకుడు అయ్యాడనమాట. ఆ విధంగా హనుమంతుడు వరమిచ్చి పక్కకి తప్పుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు హనుమంతుడి కృపకి పొంగిపోయానికి నమస్కరించాడు. నమస్కరించి కృష్ణుడికేసి తిరిగి, చూసావా కృష్ణ, ఆంజనేయుడు నాకు వరమిచ్చాడు, వరం ఇవ్వడానికి గల కారణం కేవలం నా భక్తే కాదు సుమా, నా పరాక్రమం నా శక్తి,
నువ్వు లేవు కానీ అసలు ఇందాక కూడా ఇంక గట్టిగా కట్టేవాడిని, ఏమిటో అప్పుడు నాకు కొంచెం బుర్ర పని చేయలేదు, మంచి బాణాలు వేయలేదు, నువ్వు వచ్చాక నిన్ను నువ్వు పక్కనుంటే ఉత్సాహం లే, అసలు నేనేమిటి, నా శక్తి ఏమిటి, ఈ సముద్రం అంతా బాణాలతో నింపేయగలను, అసలు సముద్రం మీద ఎవడో కూడా కెరటాల మీద నడిచి వెళ్ళినంత తేలికగా నా బాణపంజరం మీద నుంచి అవతలకు వెళ్ళిపోగలుగుతారు, స్తంభించిపోయిన కెరటాల నుంచి ఎవడన్నా వెళ్ళగలడు కదా, అలాగే నేను మొత్తం సముద్రం అంతా బాణాలతో వంతిరి కట్టేస్తాను, బాగుండదు సముద్రుడు పొంగాలి కదా అని ఊరుకుంటున్నాను కానీ అబ్బా అసలు కృష్ణ నువ్వు కోరుకో, వైకుంఠానికి ఎక్కడి నుంచి నిచ్చిరి కడతానన్నట్ట. కృష్ణుడు ఏం కిక్కును మండగా ఆయన అలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఇంతలో నారద మహర్షి టేమని వయన వాయించుకుంటే అక్కడికి వచ్చాడు. నారదా నువ్వు రాలేదు కానీ అపూర్వ దృశ్యం అయ్యా ఇంత క్రితం, ఆంజనేయుడిని ఓడించేశాను అనుకో అన్నాడు ఈయన. అలాగానాయనా నువ్వు ఆంజనేయుడిని ఓడించేంత ఘనాపాఠివి మరీ అని, అర్జున ఇప్పటికీ నీకు ఇంకా అర్థం కాలేదని నేను వచ్చాను, ఈ పరమాత్ముడిని పక్కన పెట్టుకుని కూడా ఇంకా అహంకారం పోలేదా నీకు, ఆయన భక్త వత్సలుడు, భక్త వాత్సల్య తత్పరత్వం అంటే ఏమిటో ఆయన దగ్గరే చూడాలి చూడు అని ఆయన వీపు మీద కప్పుకుని ఉత్తరీయం తీశాడు. వీపంతా చిట్లిపోయి నెత్తురు కదుతుంది, ఎర్రగా అయిపోయింది, నీలంగా ఉండే కృష్ణుడి వీపంతా, ఇదేమిటి కృష్ణ అన్నాడు ఆయన. ఇదిగో నీ పట్టుదల ఆంజనేయుడి శక్తిని. తదాపాద ప్రహారేణ వాయుసూనోహో మహాత్మనః జర్జరీకృత సర్వాంగః బహు సంకటమభ్యగాం కో వాయుధి కపీంద్రస్య కోవా యుధి కపీంద్రస్య స్థాతా అతి కుపితాత్మనః యత్ర వజ్రాది శస్త్రాణి తోలప్రాయాణి జగ్మిరే ఏ. నాయన హనుమంతుడు ఒక్క తన్ను తన్నితే ఈ పర్వతాలన్నీ కకావికలైపోతాయి, ముక్కలు ముక్కలైపోతాయి. ఆ పాదఘాతానికి తట్టుకోలేక రావణుడు కుంభకర్ణుడు లాంటి వాళ్ళే తల్లకిందులైపోయారు. లంకానగరం అంతా జర్జరీభూతం చేసి పారేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన ఒక్క తన్ను తనగానే ఇంత పూర్వం నీ బ్రిడ్జి కూలిపోయింది, ఆ విషయం నీకు తెలియదా, ఇప్పుడు అలా కూలిపోను. కానీ ఈ శ్రీకృష్ణుడు నీవు ఆయనలో సగభాగం గనక, నరుడివి గనక, పూర్వజన్మలో విజయుడనే పేరుతో హనుమంతుడిని ఉపాసించిన వాడివి గనక, నీ మీద మహాభారత యుద్ధ భారాన్ని పెట్టి ఈ వారధిని హనుమంతుడు తన్నుతున్నంతసేపు కమఠాకృతితో ధరించాడు, తాబేలు రూపంలో కూర్మావతారంతో రక్షించాడు, దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. హనుమంతుడి తాపులకు చూసావా వీపు ఎలా చీరుగిపోయిందో, అన్ని దెబ్బలు తిన్నా కిక్కురు మండల్లా, నిన్నెక్కడ మాట వరస ఒక్కడ ఎక్కడ నొచ్చుకుంటావో అని, నీ దగ్గర శక్తి లేదు అండంలో చూసావా, అది ఆయన గొప్పతనం అంటే. పోనీ అప్పుడైనా నాయన నీకు ఈ శక్తి లేదురా అన్నాడు అనలేదండి, అది కృష్ణుడి గొప్పతనం. అదే ఎట్టి పరిస్థితుల్లో ఎవండి తన నోటితో మాత్రం తులనాడు, వాడి కర్మను వాడే అనుభవించేలా చేస్తాడు తప్ప, ఆయన ఎప్పుడూ నిస్పృహతలా ఉంటాడు. ఆయన ఎవరిని ఏ పాపపుణ్యాలకి తగినట్టుగా తానేం సత్కరించడు, వారి పాపపుణ్యములకు తగినటువంటి శిక్షలు లేక రక్షలు వాళ్ళే అనుభవిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు ద్రష్ట మాత్రమే, మనం చేయవలసిన పని సత్కర్మాచరణ అందుకే చెయ్యాలి. నాయన ఒకటి చెబుతున్నాను విను, నువ్వు పూర్వజన్మలో కోరికలకు గురయ్యావు, వస్తువుని చూడడం, ఆ వస్తువు నాకు కావాలి కావాలని ధ్యానించడం అది మహాప్రమాదం. ఎప్పుడైనా మానవుడికి సాంగత్యమే పరమదోషం, సాంగత్యం సజ్జనుడితో అయితే పర్వాలేదు, అలా కాకుండా నగల మీదో వాహనాల మీదో గృహాల మీదో కాంతల మీదో ఇంకో కనకాల మీదో సాంగత్యం పెరిగితే, అంటే అది కావాలని కావాలని దాని మీద ఒక వ్యామోహం పెంచుకుని దానితో స్నేహం చేస్తే ఆ కోరిక క్రోధంగా మారుతుంది, ఆ క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది, సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తే సర్వభ్రష్టుడు అవుతాడు. 8 విషయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటేమిటి, వస్తువులతో సాంగత్యం చేయకూడదు. వస్తువులతో సాంగత్యం చేయటం ఏమిటండి అని అనుమానం రావచ్చు, ఏమండి ఎక్కడన్నా మనుషులతో స్నేహం చేస్తాం, వస్తువులతో స్నేహం ఏమిటంటే 4 ఉంగరం ధరించాక 5 ఉంగరం లేక గెజగెజలాడిపోతారు తెలుసా చాలామంది, అయ్యో బాబోయ్ ఈ రోజు ఉంగరం పెట్టుకెళ్ళలేదు నా ఉంగరం ఏమైపోయిందో ఉంగరం, వాడు ఉపన్యాసంలో ఉన్నసేపు వాడి బంగారంలో వాడి మనస్సు ఉంగరం చుట్టూ తిరుగుతుంది. ఎంతెందుకు, రోజు మీరు ఒకే కుర్చీలో కూర్చోడానికి అలవాటు పడ్డాక అందులో కుర్చీలో ఖర్చీఫ్ వేసేసుకుంటున్నారు కొంతమంది చూశారు కదా, ఇంకా ఆ కుర్చీ మీదే వ్యామోహం వస్తుంటే అసలు ఇంతెందుకు ఈ రోజు ఈ ఉపన్యాసం చెప్పేటటువంటి చెక్కబల్ల మీద నాకే వ్యామోహం వస్తుందేమో అని భయంతో రోజుకు ఒకసారి వద్దురే బాబు అని కోరుకుంటున్నాను. మాయదారి లక్షణం ఏంటంటే
కొద్ది రోజులు ఎక్కడుంటే ఆ వస్తువు మీద వ్యామోహం కలుగుతుంది. అదే నిజమైన సాంగత్యం అంటే. కాబట్టి సాంగత్యం వస్తువుల మీద ఎక్కువ ఉంటుందన్నమాట. కారుని ప్రేమించేవాళ్ళు, సైకిల్ని ప్రేమించేవాళ్ళు, కెమెరాని ప్రేమించేవాళ్ళు, నెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని ప్రేమించేవాళ్ళు, కట్టుకున్న బట్టల్ని ప్రేమించేవాళ్ళు ఎంతమంది లేరు. ఆ వస్తువుల మీద విపరీతమైన వ్యామోహం అన్నమాట. ఈ వ్యామోహం అనేది సాంగత్యాన్ని మొదట ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో క్రోధానికి గురి కాకూడదు. మూడవది, మహానుభావులతో అనవసర ప్రసంగం అసలు చేయకూడదు. ఇప్పుడు నువ్వేం చేసావు, హనుమంతుడితో తగాదా పడ్డావు. హనుమంతుడు మహానుభావుడు అని అందరికీ తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గురువుల దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చెబితే వినాలి. వాళ్ళు ఏం చెప్పినా మన ఉపకారం కోసమే. దత్తాత్రేయుడు లాంటి వాళ్ళు గురువులు అంటే వాళ్ళు పరీక్షిస్తారు, పరీక్షలో నెగ్గాలి. అనవసరంగా మనకి మనం ప్రశంస చేసుకుని మనం గురువుల్లోనే లోపముందనుకుని మీరు గురువుగారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను గొప్పవాడిని ఎప్పుడు అనకండి. గురువుకి ఏం చెయ్యాలో గురువుకి తెలిసినట్టు ఎవడికి తెలియదు. అందుకని మూడోది ఏం చెప్పాడు ఇక్కడ నారదుడు, గురువుల దగ్గర అనవసర ప్రసంగం నకుర్యాత్, ఎంత అవసరం అంతెంతకంటే ఎక్కువ మాట్లాడకుండా వినయంగా నమస్కరిస్తే ఆశీర్వచనం పొందుతాం గనక. ఇంకా నాలుగవది ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో దృష్టి దోషం లేకుండా చూసుకోవాలి. దృష్టి దోషం అంటే ఏమిటనమాట, ఇతరులను తక్కువగా చూడడం కానీ, లేదా ఇతర వస్తువులు నాకు కావాలని కోరిక కానీ, మొత్తం మీద ఇతరులను కించి